అందరి మైక్స్ మ్యూట్ చేసేయండి.
రిటైర్ ఆన్ వైట్ మ్యాజిక్ బై మాస్టర్ జ్వాలకుల్. ఆ పుస్తకం మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. అతని పుస్తకంలో చెప్పిన విషయాలు మనకు రామకృష్ణ మాస్టర్ చాలా ఏళ్ల క్రితం అంటే మిలీనియం ఎంటర్ అవ్వకుండానే చెప్పారు. 1990లో చెప్పారు. 90లో చెప్పినా కూడా ఎంతవరకు దాన్ని మనం అర్థం చేసుకున్నాం, ఎంతవరకు వాటిని పాటిస్తున్నాం? ఎప్పుడైనా సరే ఒక గోల్డెన్ వర్డ్స్ ఆర్ నాట్ రిపీటెడ్ అని మామూలుగా చెప్తారు. అలాంటి విషయం పరమ గురువుకి ఇంకా ఎక్కువ వర్తిస్తుంది. ఒకసారే చెప్తారు. నేను ఇంచుమించు మాస్టర్ దగ్గర పాతికేళ్ళు ఉంటే 5 ఏళ్లలో ఆయన ఎప్పుడు కలిసినా సరే ఒకసారి చెప్పింది, ఇంకోసారి ఎప్పుడు చెప్పలేదు. పొద్దున్న గాయత్రి మంత్రం గురించి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిన ఆయన మధ్యాహ్నం చెప్పమంటే ఇంకొకలా ఉండేది, సాయంత్రం చెప్తే ఇంకోలా ఉండేది, రాత్రి చెప్తే ఇంకోలా ఉండేది, ప్రతి గంటకి చెప్తే ప్రతి గంటకి ఇంకొకలా ఉండేది. తప్ప అదే పాయింట్ ఇంకొకటన్నా తీసుకొచ్చి దీంట్లో ఎప్పుడూ చెప్పలేదు. ఇవి ఎందుకు చెప్తున్నానంటే ఈ ఇన్స్ట్రక్షన్స్ మాస్టర్ జ్వాలాకూల్ గారి పుస్తకంలో ఉన్న వైట్ మ్యాజిక్లో ఉన్న 16 సూత్రాలు ఏవైతే ఉన్నాయో అది అలాగే చదివి అర్థం చేసుకోవడం ఇంపాసిబుల్, హైలీ ఇంపాసిబుల్. ఎందుకంటే చాలా అవి సాంకేతిక పదాలు ఉంటాయి, ఒకటి టెక్నికల్ టర్మ్స్, రెండోది అవి గుర్తులుగా ఉంటాయి తప్ప డైరెక్ట్గా ఇదిగో ఇలాగే చెయ్యి అది ఎక్కడ ఉండదు, అది ప్రాబ్లం. అది ఎవరు చెప్పగలరు అంటే ఆల్రెడీ అవి చేసుకుని దాంట్లో విషయం తెలిసి, ఇఫ్ యూ కెన్ అండర్స్టాండ్ దిస్ సెంటెన్స్ అకార్డింగ్ టు యువర్ పవర్ ఆఫ్ విజన్, యూ కెన్ అండర్స్టాండ్ దిస్ సెంటెన్స్ అకార్డింగ్ టు యువర్ డెవలప్మెంట్, అకార్డింగ్ టు యువర్ విజన్, అకార్డింగ్ టు యువర్ కాన్షియస్నెస్ డెవలప్మెంట్. ఇని ఇస్తారు ఆయన, ఇచ్చి ఒక సెంటెన్స్ ఇస్తారు. ఆ సెంటెన్స్ ఏమి చదవని వాడికి ఒకలా అర్థమవుతుంది, చదువుకుని సాధన చేసుకున్న వాడికి ఒకలా అర్థమవుతుంది, దీక్ష తీసుకుని గురువు పని చేస్తున్న వాడికి ఒకలా అర్థమవుతుంది.
అంకుల్ కొంచెం దగ్గరగా కూర్చొని మాట్లాడతారు.
అలాగే గురువు పని చేస్తున్న వాడు కాకుండా గురువుగా అవుతున్న వాడికి ఒకలాగా అర్థమవుతుంది. అంటే ఒకే ఒక్క సెంటెన్స్ మామూలు సాధారణంగా ఉన్న వ్యక్తులకు ఒకలాగా అర్థమవుతుంది. అంటే కిల్ అవుట్ డిజైర్ అని ఒక సెంటెన్స్ ఉంది. ఫస్ట్ కిల్ అవుట్ డిజైర్, లైట్ ఆన్ ది పాత్ అనే పుస్తకం ఉంది, థియోసాఫికల్ సొసైటీ లిటరేచర్లో ఉంటుంది. కిల్ అవుట్ డిజైర్ ఫస్ట్ ఇన్స్ట్రక్షన్. ఈ కిల్ అవుట్ డిజైర్ అనేది మామూలు వ్యక్తులకి ఓహో కోరికను చంపేసుకోవాలన్నమాట అని అర్థం చేసుకుంటారు. వెంటనే వాళ్ళలోంచి రియాక్షన్ ఎలా వస్తుందంటే కోరికలు చంపేసుకుంటే ఇంక మనం బతికేముంది, వేస్ట్, ఈ సంపాదన అంతా ఎందుకు, ఏం చేసుకోవడానికి, కోరికలు చంపేసుకోవాలా, ఇదేం పుస్తకం అంటాడు, లేకపోతే ఇదేం సూత్రం అంటాడు. అది మామూలు అతి సాధారణ వ్యక్తికి ఇది చెప్పరు, అందుకే ఇది కోరికలు చంపేసుకోని చెప్పరు. సాధన చేయడానికి ప్రయత్నం చేస్తున్న వాడికి చెప్తారు. అలాగే కొంచెం సాధన చేసుకోవడానికి ఇష్టపడుతూ ఏమోండి ఈ కష్టాలు ఏవి వస్తున్నాయి, దీంట్లో నుంచి బయటపడాలంటే ఎవరినన్నా ఆశ్రయించాలనుంది అంటే అప్పుడు వాళ్ళకి ఈ పుస్తకం ఇచ్చామనుకుందాం, కిల్ అవుట్ డిజైర్ అని చదివాడు. కిల్ అవుట్ డిజైర్ నిజమే, పేకాడుతున్నాం, ఇంకా కాస్త డబ్బులు ఎక్కువ వస్తాయి, మనం డబ్బులన్నీ పెట్టేసాం, ఒక రోజులోనే అన్నీ ఊడ్చిపోయాయి. నిజమే, ఇలాంటి ఆలోచన తప్పు, ఈ కోరిక తప్పు అని వాడికి కొంచెం అర్థమవుతుంది. అంత మాత్రం పూర్తిగా బయటపడతాడం కాదు. అదే ఒక సాధన చేసుకుంటూ చాలా కాలం ఈ పనుల్లో ఉన్నవాడికి కిల్ అవుట్ డిజైర్ అని చెప్పామనుకోండి, చెప్తే వాడు ఎలా అర్థం చేసుకుంటాడు, ఓహో నేను ఆశ్రమంలో నాది ఒక ఇంపార్టెంట్ రోల్ ఉంది అని నేను అనుకుంటున్నాను, లేకపోతే ఆశ్రమంలో నాకు ఒక ఇంపార్టెంట్ రోల్ రావాలి అందుకే ఇవన్నీ చేస్తున్నానని ఒక ఆశ ఉంటే కనుక, అని డిజైర్ ఉంటే కనుక వాడు దానికి అప్లై చేసుకుంటాడు. కిల్ అవుట్ డిజైర్, ఓ నాకే చెప్తున్నారు, నాలో ఏమి డిజైర్ ఉంది, ఈ డిజైర్ వల్ల ఏమిటి నష్టం, దాంట్లో తర్వాత తర్వాత వస్తుంది, ఓ ఇదంతా నష్టం ఉంటుంది అన్నమాట. సో కిల్ అవుట్ డిజైర్ అనేది ఒక దీక్ష తీసుకుని సాధన చేసుకుంటున్న వాడికి ఎలా అర్థమవుతుందంటే, తను ఈ సాధన ఎవరి కోసం చేస్తున్నాడు, ఎందుకోసం చేస్తున్నాడు, దేనికోసం చేస్తున్నాడు, ఇలాంటి వాటికి సరైన ఆన్సర్ చెప్పుకోవడానికి పనికొస్తుంది. అబ్బో బ్రహ్మాండంగా యజ్ఞాలు చేయించేసినాడు, బ్రహ్మాండంగా అందరికి చెప్పేసి, బ్రహ్మాండంగా ఇంకేమో ఊళ్ళు తిరిగేస్తున్నాడు అని చెప్పుకోవడానికి, అందరి చేత దాని ఏమంటారు గండపిండేరాలు పెట్టించుకోవడానికి కాలికి తొడుగుతారు, లేకపోతే మకర కుండలాలు పెట్టించుకోవడానికి, లేకపోతే కిరీటం పెట్టించుకోవడం, పుష్ప కిరీటం ఇలాంటివన్నీ పెట్టించుకొని సన్మానాలు చేసుకోవడానికి, అని కాలు రగరేయడానికి, వీటి కోసం చేస్తున్నాం. ఇవి నిజంగా గురువు మీద ప్రేమతోటి, గురువు ఇచ్చిన కార్యక్రమం మీద ప్రేమతోటి, గురువు ఎందుకోసం ఇంత ఆయన జీవితాన్ని ఎలా ఖర్చు పెట్టాడు, అదే లైన్స్లో నేను పయనించాలి అనే నిజమైన చిత్తశుద్ధితో చేస్తున్నానా అనే క్వశ్చన్ ఒక్కటి వేసుకుని వాడు అలా ఆలోచిస్తాడు. అలాగా చేస్తేనే తప్ప ఈ ధ్యానము అనే ఏదైతే ఉందో ఈ ధ్యానం వల్ల ఉపయోగాలు తక్కువ. లేకపోతే ఇంగ్లీష్లో ఒక వర్డ్ ఉంటుంది లిటిల్ అని, హీ హ్యాజ్ లిటిల్ మనీ అంటే అర్థం ఏంటంటే సున్నా అని అర్థం. హీ హ్యాజ్ ఏ లిటిల్ మనీ అన్నాం అనుకోండి, కొంచెం ఉందని అర్థం. ఆ ఏ పెట్టడంలోనూ ఏ తీసేయడంలోనే మొత్తం అంతా మారిపోతుంది సెంటెన్స్లో ఉన్న అర్థం. అలాగా ఏ కోరిక ఉండకుండా ఉండి, ఏ కోరిక లేని స్థితిలో ఉండి సాధన చేసుకోవాలి తప్ప, ఇదంతా నేను చేస్తున్నాను నాకు మంచి జరుగుతుంది అనుకుంటున్నానండి అంటే ఏం జరగదండి. ఈకే మాస్టర్ని ఒకళ్ళు అడిగారు, సార్ ఈకే మాస్టర్ ఎందుకు చెప్తారంటే ఆయన ఇంకొకళ్ళు అడిగి వాళ్ళకి వాళ్ళు చెప్పిన ఆన్సర్ని చెప్పిన సందర్భం అనమాట ఇది. ఎవరైనా అడిగారు ఈ ఏపీ సిన్నెట్ ఇలాంటి వాళ్ళు థియోసాఫికల్ సొసైటీ పెట్టినప్పుడు మాస్టర్ కుటుంబ గారిని అడిగారట, నాకు ఆ శక్తులు వస్తాయనుకుంటున్నాను, నాకు ఈ శక్తులు వస్తాయనుకుంటున్నాను, అవి ఇవి సోదంతా రాసేట ఉత్తరం రాసి ఆయన చివాట్లు పెడుతు మళ్ళీ ఉత్తరం రాసాడు. నీకున్నావు పోతాయి తప్ప నీకేం రావు అన్నట్ట. అదేంటండి ఉన్నావు పోగొట్టుకోవడానికే మేము సాధన చేసేది అంటే, అవును నీలో ఆల్రెడీ ఇదివరకు ఉన్నవి పోతే తప్ప కొత్తవి రావు. మనలో ఆల్రెడీ ఏమున్నాయి, ఏం పోగొట్టుకోవాలి, ఏం తెచ్చుకోవాలి, అవన్నీ ఇవ్వడం మనం తెలుసుకుంటాం. మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, నిత్య జీవితంలో ఏ ఒడిదుడుకులు లేకుండా శాంతంగా ఒక పద్ధతి ప్రకారంగా జీవించడానికి ప్లాన్ చేసుకోవాలి. ఎప్పుడు ఆటోమేటిక్గా ఇలాగే జరుగుతుందా, బోర్ కొట్టేస్తుంది అనకూడదు. బోర్ అనే మాటకి అర్థం లేదు. బోర్ ఎవరికి కొడుతుంది అంటే పని లేని వాళ్ళకి కొడుతుంది. కానీ గురువులు పని చేయాలి అనుకుంటున్న వాళ్ళకి 24 గంటలు సరిపోనట్టుగానే ఉంటాయి. ఎప్పుడు నిద్రపోవాలండి బాబు, ఇంత పని ఉంది, ఎప్పుడు అన్నం తినాలి అర్థం కావట్లేదు, ఎప్పుడు పొరిగెట్టడమే సరిపోతుంది. దేర్ ఈజ్ నో రెస్ట్ ఫర్ ఏ రియల్ వర్కర్. పీస్ఫుల్గా హాయిగా ఉండాలి, పీస్ఫుల్గా కాదు ఆర్గనైజ్డ్గా ఉండాలి. పీస్ఫుల్ అనేది ఇదివరకు కాలంలో సాధన చేసుకున్న వాళ్ళకి ఎప్పుడో లాంగ్ లాంగ్ బ్యాక్ కొన్ని థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ అట్లాంటిస్ అనేది ఒకటి ఉండేది, లుమేరియన్ పీరియడ్, అట్లాంటిక్ పీరియడ్ ఇలాంటివి. ఆ పీరియడ్స్ లో మనకు సాధన వల్ల శాంతి అనేది ముఖ్యం. అప్పుడు ఈ శాంతి అనేది అప్పుడు ముఖ్యం కాబట్టి ఎక్కువ శాంతి మీద స్ట్రెస్ చేసేవాళ్ళు. ఈ కాలంలో శాంతి కాకుండా రియలైజేషన్ అనేది ముఖ్యం, ఆస్పిరేషన్. ఈ రియలైజేషన్ అనేది ముఖ్యం. అందుకని మనకు రియలైజేషన్ అంటే ఏంటి, రియలైజ్ అయ్యాడు, ఒకడు తప్పు చేశాడు, ఆ తప్పుని తాను తప్పు చేశాడని, దాని ద్వారా ఈ రకమైన ప్రాబ్లమ్స్ వస్తున్నాయని వాడు రియలైజ్ అయ్యాడు అని మనం ఎప్పుడన్నా వాడుతుంటాం. అంటే ఏంటి, తనని తాను తెలుసుకుంటాడు. శాంతంగా ఉండటం వేరు. ఎప్పుడు శాంతంగా ఉంటాయి అంటే కోరికల్లో అదుపులో ఉండటం, మనస్సు అదుపులో ఉండటం, మన చేతలు అదుపులో ఉండటం, వాటి వల్ల శాంతంగా ఉంటాం. ఇది ఒక స్టేబుల్ కండిషన్ తప్ప మన స్వస్థ స్థితి ఏదైతే ఉందో, మన అసలు స్థితి ఏదైతే ఉందో అది తెలియటం కాదు. రియలైజేషన్ అంటే హీ రియలైజ్డ్ దట్ హీ ఈజ్ సో అండ్ సో. మనకు ఉపనిషత్తుల్లో వాటిలో కథ ఉంటుంది, ఒకటి ఎప్పుడో కాశీ వెళ్ళిపోయాడు చిన్నప్పుడు, అంటే 5-10 ఏళ్ళ మంచి వయసులో ఉన్నప్పుడు కాశీ వెళ్ళాడు. కాశీ నుంచి మళ్ళీ 25 ఏళ్ళకి కానీ రాలేదు. 25 ఏళ్ళ వాడు వచ్చాడు అంటే 5 ఏళ్ళ వాడు వెళ్ళిపోతే 30 ఏళ్ళు ఉండేవాడికి. అప్పుడు వాడిని గుర్తుపెట్టుకుని వాళ్ళ ఇంట్లో వాళ్ళు, మా వాడు వచ్చాడు, వీడు ఒకటే అని ఎలాగైతే గుర్తుపడతారో అది రియలైజ్ అవుతారు. అలాగే మనం కూడా మన స్వస్వరూపం ఏంటి అనేది రియలైజ్ అవటం ముఖ్యం. స్వస్వరూపం నేను అలానా, నేను ఆత్మని, పరమాత్మ అంశని అని గుర్తుపెట్టుకోవడం అది ముఖ్యం. అలాగే మనకు మూడు ఉండాలి. ఒకటి ఏంటంటే మూడు రకాల స్థితులు ఉండాలి మనలో. ఆ మూడు రకాల స్థితులు ఏంటంటే, ఒకటి పీస్, శాంతంగా ఉండాలి. రెండోది అష్యూరెన్స్. మూడోది ఆస్పిరేషన్. మామూలుగా వీటి మూడింటికి వ్యతిరేకమైన మన జీవితంలో, నిత్య జీవితంలో కనిపిస్తుంటాయి. అదేంటంటే ఎప్పుడు అన్నిటికీ భయపడుతుంటాం. ఫియర్, ఏమో రేపు ఏమవుతుందో, రేపు ఎలా ఉంటుందో, జీవితం ఎలా గడుస్తుందో, చివరి రోజులు ఎలా ఉంటాయో, పెళ్లి చేసుకుంటే అవతల వాడు ఎలాంటి వాడు వస్తాడో, లేకపోతే పెళ్లి చేసుకుంటే భార్య ఎలాంటిది వస్తుందో, ఉద్యోగం చేస్తున్నాం ఉద్యోగంలో ఎలా ఉంటుందో, ఇలాగ అన్ని డౌట్స్, ఫియర్స్ ఇవే తప్ప మనకు ఏది పీస్ఫుల్గా ఉండదు. అలాంటి ఫియర్ఫుల్ లైఫ్ ఉండకూడదు, పీస్ఫుల్ లైఫ్ ఉండాలి. పీస్ వీ ఇన్వైట్ అనమాట. ఎప్పుడు కూడా మనలోకి పీస్ని ఇన్వైట్ చేయాలి. అప్పుడు ఖచ్చితంగా అన్ని బాగానే జరుగుతాయి. మనకు ముందర దాని మీద నమ్మకం ఉండాలి, మన భయం మీద కాదు. అలాగే మనలో రెండోది ఏంటంటే ఎక్స్పెక్ట్ చేస్తుంటాం. వీ ఎక్స్పెక్ట్ సంథింగ్, ఇలా జరుగుతుంది, అలా జరిగితే బాగుండు, అలా అవుతుంటుంది, అలా అవుతే బాగుండు. దీనికి ఒకటి చెప్తారు, ఎక్స్పెక్టేషన్ లీడ్స్ టు డిసప్పాయింట్మెంట్. చాలా మంది డిసప్పాయింట్ అయ్యామండి అంటే అర్థం ఏంటంటే వాడు ఏదో ఎక్స్పెక్ట్ చేశాడు అనమాట, అది అవ్వలేదు. సో మాస్టర్ దీనికి భలే చెప్పారు, ఒకడు ఏడుస్తున్నట్టు, ఓ సేటు పెద్ద సేటు గొల్లుని ఏడుస్తున్నట్టు, ఎందుకురా ఏడుస్తున్నావు అంటే 50 లక్షలు నష్టం వచ్చింది అన్నట్టు. 50 లక్షలు నష్టమే అయ్యాబాయ్ అన్నట్టు పక్క వాళ్ళు. అవును, 50 లక్షలు నష్టమే వచ్చింది, 1 కోటి రూపాయలు వస్తుంది అనుకున్నాను, 50 లక్షలే వచ్చింది లాభం, కాబట్టి 50 లక్షలు నష్టమే కదా అన్నట్టు. అది ఎక్స్పెక్టేషన్ ఆల్వేస్ లీడ్స్ టు డిసప్పాయింట్మెంట్. ఈ ఎక్స్పెక్టేషన్ బదులు ఏమి ఉండాలంటే అష్యూరెన్స్ ఉండాలి. అష్యూరెన్స్ అంటే తప్పకుండా జరుగుతుందని ఒక గట్టి, దాన్ని ఏమంటామంటే అభయం లాంటిది. ఎస్, అష్యూర్, ఐ అష్యూర్ యూ అంటే మనం తప్పకుండా నీకు ఇది జరుగుతుందని ఘంటాపదంగా చెప్పడం అనమాట. అంటే 2 రోజులు ఎంత అంటే 4, అది ఎప్పుడైనా అది అష్యూర్డ్, 4 అనే రిజల్ట్. అలాగే కొన్ని హోమియో మందులు ఉన్నాయి, అవి అయితే దానిలా తగ్గి తీరాలి అంతే, దానికి మళ్ళీ మాట్లాడలేదు. ఇవన్నీ కూడా మనలో ఉండాలి అష్యూరెన్స్. ఎవరి మీద ఉండాలి అష్యూరెన్స్? సమస్త జగదాధారాయ నమః. సమస్త జగత్తుకి ఆధారం ఎవరు? భగవంతుడు. సమస్త జగన్నాయకాయ నమః. సమస్త జగత్తుకి నాయకుడు ఎవరు? భగవంతుడు. సమస్త జగద్ రక్షకాయ నమః. రక్షించేవాడు ఎవడు? సమస్త జగత్తుల్ని భగవంతుడు. కాబట్టి అందరినీ రక్షించేవాడు నాకు రక్షకుడు, అందరినీ పోషించేవాడే నన్ను పోషిస్తున్నాడు, అందరికీ ఆధారుడే నాకు ఆధారము అని మనకు భగవంతుడి మీద మన ఇష్యూరెన్స్ ఉండాలి. భగవంతుడు మరి విడిగా కనబడ్డు, ఎవరికి కనబడ్డు, కనబడ్డాడంటే అది రామకృష్ణ పరమహంస గారు వివేకానందుడికి అవును నేను చూశాను నీటిలాగానే మాట్లాడాను అంటే ఆ దాంట్లో ఉన్న కిటుకు కూడా తెలుసుకోవాలి. ప్రతి ఒక్కరిలో ఉన్న భగవంతుడిని నేను చూశాను. విశ్వం విష్ణు, ఈ విశ్వం అంతా విష్ణువే, విష్ణు అంటే అంతా వ్యాపించినవాడు, అన్ని రూపాలు ఆయన, అన్ని రూపాలుగా ఉన్నవాడిని నేను చూశాను అంటే అర్థం ఏంటి, అన్ని రూపాల్లోనూ నేను భగవంతుడిని చూశాను. అంటే విడిగా ఒక రూపం ఉండదు, ఆయన ఒక చోట ఉంటే ఇంకో చోట ఉండలేడు కదా, కాబట్టి విశ్వవ్యాపకుడు కాబట్టి అంతటా ఆయనే ఉంటాడు, కాబట్టి ఆయన తప్ప ఇంకోటి లేదు, కాబట్టి మనం ఏది చూసినా అది భగవంతుడిని గుర్తుపెట్టుకోవాలి. ఇది లాస్ట్ క్లాస్లో చెప్పుకున్నాం, ఇలాగ అంతటా భగవంతుని చూడటం అనేది చాలా ముఖ్యమైన కండిషన్. అలాగ చూడటం వల్ల మనకు ఎష్యూరెన్స్ వస్తుంది, అవును ఇది ఇలా జరుగుతుంది కరెక్ట్. ప్రహ్లాదుడు అలా చూశాడు కాబట్టి ఆయనకి ఈజ్ ఎష్యూర్డ్, ఎన్ని పెట్టినా సరే వాదులు అన్నిట్లోనూ, పాములో పాము విషయంలో చూశాడు, ఏనుగు తొక్కుంటుంటే ఏనుగులో చూశాడు, నిప్పుల్లో తోసేస్తే నిప్పుల్లో చూశాడు భగవంతుడిని, కొండల నుంచి తోసేస్తుంటే కొండ మీద నుంచి చూశాడు, కొండ కింద సముద్రంలో చూశాడు, తోసేస్తున్న వాళ్ళల్లో కూడా చూశాడు. ఇవన్నీ హింస పెట్టండి వీడిని చంపేయండి అని చెప్తున్న తండ్రిలో చూశాడు, లాలించే తల్లిలో చూశాడు, ఇలాగ అందరిలోనూ భగవంతుడినే చూశాడు. ఆయన మీదే ఆయన ఎష్యూరెన్స్, ఇది మనకు ఉండాల్సింది. అలాగే యాస్పిరేషన్ ఇన్ ప్లేస్ ఆఫ్ క్లైమాక్సింగ్, మనం అబ్బా ఇంకన్నీ చదివేసామండి మనకి చదవాల్సింది ఏం లేదు అంటే అర్థం ఏంటి, సినిమాలో క్లైమాక్స్ అంటే ఏంటి, క్లోజింగ్ అనమాట, ఇది దాంతో అయిపోయినట్టు సినిమా, క్లైమాక్స్ వచ్చేసిందంటే సినిమా క్లోజ్ అవుతుంది. అలాగే ఒక మనిషి ఆ పర్టికులర్ లైఫ్లో క్లైమాక్స్కి వచ్చాడంటే జీవితం అయిపోయిందని కాదు, ఒక యాక్టివిటీ క్లోజ్ అయిపోయిందని అర్థం. అలాగా అబ్బా మేము మెడిటేషన్ మీద అన్ని పుస్తకాలు చదివేసామండి, ఇంకా పుస్తకాలు లేవు చదవడానికి, పుస్తకాలు కాదు చదవాల్సింది, పుస్తకాలు చదివి దాంట్లో ఏదో ఒక్కటన్న పట్టుకొని సాధన చేసి దాంట్లో హైట్స్ రీచ్ అవ్వడం ముఖ్యం. దానికి హైట్స్ రీచ్ అవ్వడానికి అంతు లేదు. ఒకసారి మాస్టర్ని అడిగాను, ఇంకా సాధన చేస్తారు మాస్టర్ మీరని, ఒకరోజు దానికి అంతేముంది సీతారం చేసుకుంటుంది ఎలాగా అన్నారు. అలాగా సాధనకి అంతంటూ లేదు, ఎందుకంటే మనం ఈ విశ్వం అంతా భగవంతుడే కాబట్టి విశ్వంలో దేనితోనైనా మనం కాంటాక్ట్ పెట్టుకోవచ్చు, విశ్వంలో దేనితో అయినా కాంటాక్ట్ పెట్టుకుని దాంతో ఒకటే అక్కడ పనులు చేయొచ్చు, ఈ భూమి మీద చేయాలని లేదు. ఇవన్నీ తెలుసుకోవటం కాబట్టి ఇవన్నీ ఎందుకంటే ఒక గురువు పనికి మనం పనికిరావాలి అంటే, ఈ పుస్తకం చదువుకుంటున్న వాళ్ళు ఎవరైనా సరే, ఈ పుస్తకాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేసేవాళ్ళు ఎవరైనా సరే, మేము గురువుల పనిలో పార్టిసిపేట్ చేస్తాము అన్న వాళ్ళ కోసమే ఈ పుస్తకం. గురువుల పని అంటే ఏంటి, మానవాళి రూపంలో ఉన్న భగవంతుణ్ణి సేవించటము, వాళ్ళకి కష్టం వస్తే దాన్ని తీసేయడం ఎలాగని ఆలోచించటము, వాళ్ళకి ఇబ్బంది కలిగితే దాన్ని తొలగించటము, వాళ్ళల్లో ఉన్న భగవంతుని చూసి వాళ్ళకి కావలసినది, వాళ్ళకి ఏది నిజంగా అవసరమో దాన్ని చేయడానికి మనం తయారు కావటం. ఇవి ఉండాలంటే మనలో ఈ మూడు ఉండాలి. ఏముండాలంటే పీస్ ఇన్ ప్లేస్ ఆఫ్ ఫియర్, అష్యూరెన్స్ ఇన్ ప్లేస్ ఆఫ్ ఎక్స్పెక్టెన్సీ, అండ్ యాస్పిరేషన్ ఇన్ ప్లేస్ ఆఫ్ ఎ సాచ్యురేటెడ్ పాయింట్. ఈ మూడు ఉండటం వల్ల మనం బాగా గురువుల పనికి పనికొస్తాం. అలాగే మాస్టరు ఎవరైనా సరే, ఒక గురువు ఏదైనా సరే, ఒక గురువు ఏ శాఖకి సంబంధించిన వాళ్ళ, ఏడు కిరణాలకు సంబంధించి ఏడు గురువులు ఉంటారు. ఆ గురువుల దృష్టిలో మనం పడాలంటే ఒక సాధారణ వ్యక్తిలో మూడు రకాల కండిషన్స్ని గమనిస్తారు వాళ్ళు. ఆ మూడు రకాల కండిషన్స్లో మొదటిది ఏంటంటే మూర్ధజ్యోతి. మూర్ధజ్యోతి అంటే తల, మూర్ధ అంటే తల, జ్యోతి అంటే వెలుగు, తలలో వెలుగు. దీన్నే ఇంగ్లీష్లో ఏమంటారంటే లైట్ ఇన్ ద హెడ్, అది చూస్తారు గురువులు. మనకు పరమ పూజ్య గురుదేవుల సాహిత్యంలో ఒక చోటు ఉంటుంది, మీరు గురువులు మీరు మామూలు సాధారణ వ్యక్తుల్ని ఎలాగ గుర్తిస్తారండి మమ్మల్ని, మేము పనికొస్తామో పనికిరామో అంటే, ఏముందబ్బాయి రాత్రిపూట మిణుగురు పురుగులు ఎగురుతూ ఇలా ఇలా వెలుగు వస్తూ ఉంటుంది. అలాగా మనుషుల్లో వెలుగు ఉంటుంది, ఆ వెలుగు చూస్తాం మేము, ఆ వెలుగు ఉంటే వాడు పనికి వస్తాడు లేదు పనికిరాడు. అది సింపుల్గా గురువు గారు చెప్పిన ఆన్సర్. అలాగే రెండోది ఏంటంటే కర్మ సిద్ధాంతం ప్రకారము ఆ వ్యక్తి ఈ గ్రూప్కి చెందినవాడా కాదా. ఈ గ్రూప్కి చెందినవాడు అనుకోండి, ఆ గ్రూప్లో వాడు ఆటోమేటిక్గా ఎంటర్ అవుతాడు లేకపోతే ఎంటర్ అవ్వడు. అలాగే సర్వీస్ ఇన్ ద వరల్డ్, ఆ వ్యక్తి ఈ భూమికి సంబంధించినంత వరకు, ఏదన్నా ప్రపంచానికి సంబంధించినంత వరకు ఏదైనా మంచి కార్యక్రమం చేస్తున్నాడా చేశాడా. ఈ మూడిట్లో ఏదో ఒకటి కాకుండా ఈ మూడు ఉండాలి. ఎప్పుడు మెడిటేషన్ చేసుకుంటాడు వాడు, ఎవరికి ఏం సాయం చేయడు, పనికిరాడు. అలాగే ఎప్పుడు సర్వీస్ చేస్తుంటాడు కానీ మెడిటేషన్ చేయడు. కానీ సర్వీస్ బాగా చేస్తుంటే ఆటోమేటిక్గా ఒక రకమైన ధ్యాన స్థితిలో వెళ్తారు. వెళ్తారు కాబట్టి వాళ్ళకి లైట్ ఇన్ ద హెడ్ తెలుస్తుంటుంది. అలాగే మూడో పాయింట్, కార్మిక్ రిలేషన్స్ ఉంటేనే మనం గ్రూప్లో ఉంటాం. ఇంతమంది ఉన్న భూమి మీద ఇన్ని గ్రూపులు ఎందుకు ఉంటాయంటే, వాళ్ళ వాళ్ళ కర్మ సిద్ధాంతం ప్రకారం, కర్మ సిద్ధాంతం కాదు, వాళ్ళు చేసుకునే కర్మ ప్రకారం ఒక గురువుకి అటాచ్ అవుతాం మనం. శ్రీరామశర్మ ఆచార్య గురుదేవులకి ఎందుకు అటాచ్ అవ్వాలి? మనం వెళ్ళి ఇంకెవరికో అంటే లాహరి మహాచార్యకి అటాచ్ అవ్వచ్చు కదా, కుదరదు. ఎందుకంటే వాళ్ళకి మనకు కర్మబంధం లేదు. ఈ కర్మబంధం గురించి లాహిరి మహాశైలి అనే మాట వచ్చింది కాబట్టి, ఒకసారి బాబాజీ ఇంకా ఐదుగురు కలిసి ఓ పెద్ద కొండ మీద ఉంటారు. కొండ మీద ఉన్నప్పుడు ఒకడు పరిగెట్టుకుంటూ వచ్చి, అమ్మయ్య బాబాజీ మిమ్మల్ని ఎంతకాలం నుంచో వెతుకుతున్నాను, నాకు కనిపించారు, మీరు దీక్షిస్తే కానీ వెళ్ళండి నేను ఇక్కడి నుంచి అని చెప్పి కాళ్ళ మీద పడతాడు. కాళ్ళ మీద పడితే ఆయన ఏం చేస్తాడు, వీడిని పరీక్ష చేద్దామని. అయితే సరే ఈ కొండ మీద దూకే అంటాడు. వెంటనే దూకేస్తాడు వాడు. దూకేయగానే కింద పడి చచ్చిపోతాడు, ముక్కలు ముక్కలు అయిపోతుంది బాడీ. అయ్యో నిజంగా అంత పని చేసేటరా వీడు అని చెప్పి అక్కడ కూర్చున్న వాళ్ళలో ఒకళ్ళు కిందకి వెళ్ళి ఆ ముక్కలన్నీ ఏరుకురా అంటాడు బాబాజీ అంటారు. ఆ కిందకి వెళ్ళి ఆ ముక్కలన్నీ ఏరుకొచ్చి ఆయన దగ్గర పెడితే అప్పుడు వాడిని మళ్ళీ పునర్జీవితుణ్ణి చేస్తారు, మళ్ళీ బతికిస్తారు. బతికించిన తర్వాత అయ్యో చెప్పినట్టుగా దూకేసేమంటారు, అబ్బాయి అదేంటి ఆలోచించావు అని ఏమిటంటే, ఎందుకు మీరు చెప్పింది వేదం నాకు, దూకేశాను దూకేయమన్నారు దూకేశాను, సరే అయితే ఇప్పుడు దీక్ష ఇవ్వండి అయితే మరి మీరు చెప్పినట్టు చెప్తారు. అప్పుడు పక్కకి తిరిగి ఒకళ్ళకి చెప్తారు, ఇంకో ఈ అబ్బాయికి దీక్ష ఇవ్వండి. అదేంటి మాస్టర్ మీరు కదా మాకు ఇవ్వాలంటే, నాకు నీకు ఏ కర్మ సంబంధం లేదు, నీకు వీడికే ఉంది కాబట్టి నువ్వు దీక్ష. లాహిరి మహాశైలికి మొట్టమొదటిసారి దీక్ష ఇచ్చారు, ఆ తర్వాత దీక్షలన్నీ ఎవరు ఇచ్చారు, లాహిరి మహాశైలే ఇచ్చారు. అంతేగాని ఇంకా బాబాజీ ఇవ్వలేదు. అంటే బాబాజీకి వీళ్ళతో కర్మ సంబంధం ఏమీ లేదు. అలాగే శ్రీరామశర్మ ఆచార్య గురుదేవులే ఇవ్వాలి మాకు దీక్ష, ఇంకెవరు ఇచ్చినా తీసుకోమంటే కుదరదు. ఎందుకంటే ఆయనకి నిజంగా మనతో సంబంధం ఉంటే ఆయనే ఇచ్చేవారు దీక్ష. హరిద్వారం వెళ్ళి ఆయన ఉండగానే మనం తీసేసుకునేవాళ్ళం దీక్ష. అంటే ఇప్పుడు అయ్యో మిస్ అయ్యామని ఎవరు ఫీల్ అవ్వద్దు. మాస్టర్ ద్వారా తీసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకంటే అదంతా కూడా కర్మబంధం బట్టి ఉంటుంది. వాళ్ళకి మనకున్న జన్మ జన్మల కర్మబంధం బట్టి ఉంటుంది. మనం ఆ వరల్డ్ ప్లాన్లో, దైవీ ప్రణాళికలో, ఈ ప్రపంచం మొత్తానికి, ఈ భూమికి, అలాగే ఈ విశ్వానికి ఎలాంటి పని చేస్తున్నాం అనే దాన్ని బట్టి ఉంటుంది. ఈ మూడు చాలా ముఖ్యం. ఈ మూడు చాలా ముఖ్యమైన దాంట్లో ఇవాళ మొదటి దాని గురించి కొంచెం చదువుకుందాం. అదేంటంటే లైట్ ఇన్ ద హెడ్. ఈ లైట్ ఇన్ ద హెడ్ అంటే తలలో వెలుగు. ఇది ఎలా వస్తుంది? రోజు మానకుండా ఒకే టైంకి ఖచ్చితంగా ధ్యానం చేసుకోవడం వల్ల మాత్రమే వస్తుంది, ఇంకే రకంగానూ రాదు. తలలో ఉన్న వెలుగు మనకు ఎలా వస్తుంది అంటే ధ్యానం వల్ల మాత్రమే వస్తుంది. ధ్యానం చేయటం వల్ల మన శరీరంలో ఉన్న శక్తి అంతా కూడా ఈ ఆజ్ఞాచక్రం కానీ సహస్రారం కానీ ట్రాన్స్ఫర్ అవుతుంది. మీరు షిరిడి సాయి చరిత్ర చదివిన వాళ్ళు చాలా మంది ఉంటారు. దాంట్లో ఆయన ఈ మొత్తాన్ని ఆయన భాషలో చెప్తారు. ఎలాగంటే, నేను ఏ సాధన చేయలేదు, ఎంత గొప్ప మాట ఇది, కానీ ఆయన చేసిన సాధన ఏంటో చెప్పారు కింద. నేను ఏ సాధన చేయలేదు, నేను ఎప్పుడూ నా గురువుని తదేకంగా చూసేవాడిని, నా శరీరంలో ఉన్న శక్తి మొత్తం నా కళ్ళల్లోకి తెచ్చుకునేవాడిని, నా కళ్ళల్లోంచి ఆయనకేసి చూస్తుండేవాడు, నాకు ఆకలి దప్పులు ఉండేవాడు, నిద్ర ఆహారాలు ఉండేవాడు, అలా క్షణాలు గడిచిపోయేది, ఆనందంగా ఉండేది, ఎంతో బాగుండేది, ఇలాగ నేను నా సాధన చేశాను అని చెప్పారు. అదంతా కూడా ఈ ట్రిటైజ్ ఆన్ వైట్ మ్యాజిక్ అనే ఈ ఉద్గ్రంథంలో మాస్టర్ జ్వాలకులు గారు ఎలా ఇచ్చారు, నువ్వు రోజు ధ్యానం చెయ్యి, నీ శరీరంలో ఉన్న ఆల్ ఓవర్ పర్సనాలిటీలో ఉన్నదంతా హయ్యర్ పర్సనాలిటీకి అక్కడి నుంచి ఆజ్ఞాచక్రానికి ట్రాన్స్ఫర్ చేయి. నువ్వు ఎప్పుడైతే విశ్వ చైతన్య స్థితికి చేరగలవో, ఆ విశ్వ చైతన్య స్థితికి చేరటం అంటేనే సోల్ కాంటాక్ట్. క్రైస్ట్ ప్రిన్సిపల్ అంటారు వీళ్ళు క్రిస్టియన్స్, లేకపోతే లాహిరి మహాశైలు కూటస్థ చైతన్యం అన్నారు. ఆ కూటస్థ చైతన్యం అన్నా, క్రైస్ట్ ప్రిన్సిపల్ అన్నా, కృష్ణ కాన్షియస్నెస్ అన్నా, అవన్నీ కూడా భూమధ్యంలో ఉన్న స్థితిలో మనం విశ్వ మనస్సుతోటి మన మనస్సు ఏకీకృతం అవుతుంది. మన మనస్సు కాకుండా విశ్వ మనస్సుతో మనం అనుసంధానం అవుతాం. అలాంటప్పుడు ఏమవుతుంది అంటే ఆధ్యాత్మిక శక్తి ధారలు మనకు ఆ పైనుంచి మన మీద వర్షిస్తాయి. గురువుగారు ఇలాగా అభయహస్తం ఇస్తున్నప్పుడు అక్కడి నుంచి శక్తిధారలు వస్తున్నట్టుగా మనకు చూపిస్తారు. అవన్నీ కూడా ఖచ్చితంగా అలాగే జరుగుతాయి, మనం ఉట్టి బొమ్మలు కాదు. ఇక్కడ ఏం జరుగుతుందంటే మనకు మన తలలో పీనియల్ గ్లాండ్ అనేది మెల్లిగా యాక్టివేట్ అవుతుంది. ఈ సాధన చేయటం వల్ల విశ్వ చైతన్యంతో మనం ఒకటవటం అనే ధ్యానం చేసుకోవటం వల్ల ఏమవుతుందంటే మనలో ఉన్న పీనియల్ గ్లాండ్ యాక్టివేట్ అవుతుంది. ఆ యాక్టివేట్ అవటం వల్ల సోల్ కాంటాక్ట్ అంటే విశ్వ చైతన్యంతో మన చైతన్యం ఒకటవటం అనే ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. అయ్యి ఆధ్యాత్మిక శక్తిధారులు మనలోకి వర్షించడం జరుగుతుంది. ఇది ఒకటి. అలాగే రెండోది ఏంటంటే మన ఇంద్రియాలు శరీరం మనస్సు అధీనంలోకి, ఎనలగా మనస్సు ఇంద్రియాల అధీనంలోకి వెళ్ళిపోతుంది. అంటే ఏదో వినాలి, మంచి సీరియల్ వస్తుందండి, ఎప్పుడు చూసినా ఈజోట్రిక్ ఆస్ట్రాలజీ లేకపోతే గాయత్రి మహాజ్ఞాని అండి చాలు కట్టేద్దాం అని అనిపించింది అనుకోండి, అప్పుడేంటి మనస్సు ఇంద్రియాలకి లోబడి పనిచేస్తుంది. అలా కాకుండా ఇంద్రియాలు మనస్సుకి అధీనంలో ఉండాలి. ఈ మనస్సు ఆ వ్యక్తి అధీనంలో ఉండాలి. అంటే ఏది పడితే ఆలోచించడం, ఏది పడితే అలాగే వెళ్ళిపోవడం, ఇలా కాకుండా తను ఏమని చెయ్యాలనుకున్నాడో అదే, ఏం ఆలోచించాలనుకున్నాడో అదే, అలాంటి కంట్రోల్ మైండ్ మీద ఉండాలి. మనస్సేమో వ్యక్తి అధీనంలోకి, ఇంద్రియాలేమో మనస్సు అధీనంలోకి, మనస్సు వ్యక్తి అధీనంలోకి. అలాగా మన లోవర్ సెల్ఫ్, లోవర్ సెల్ఫ్ అంటే భౌతిక శరీరం ఫిజికల్, తర్వాత కోరికల శరీరం యాస్ట్రల్, తర్వాత మానసిక శరీరం మెంటల్. ఫిజికల్ యాస్ట్రల్ మెంటల్ ఈ మూడో కూడా సోల్ కంట్రోల్లోకి, హయ్యర్ సెల్ఫ్ కంట్రోల్లోకి, బుద్ధి యొక్క చేత ఏమంటారు బుద్ధి యొక్క అధీనంలోకి రావాలి. ఇది రెండోది జరగాలి. అంటే మనం రోజు సాధన చేసుకుంటుంటే రోజు మానకుండా మెడిటేషన్ చేయాలి. అలాగే మెడిటేషన్ చేస్తున్నప్పుడు ఇవన్నీ కూడా గమనించుకుంటూ ఉండాలి. మన ఇంద్రియాలు మనం లాగేస్తున్నాయా, మన ఇంద్రియాల మీద మనకు అదుపు ఉన్నదా, అలాగే మన మనస్సు మనని అటు ఇటు తిప్పేస్తుందా, లేకపోతే మనస్సు మీద మనకు కంట్రోల్ ఉందా. ఉంది అంటే మనం సోల్ కాంటాక్ట్లో వస్తున్నామని అర్థం. అలా అయిన తర్వాత ఆత్మశక్తి మనస్సు ద్వారా మెదడు కణాలను చేరడం అనేది సూత్రాత్మ ద్వారా జరుగుతుంది. ఇది ఎలా తెలుస్తుంది అంటే మనం సుషుమ్నలో శ్వాస జరుగుతుంటే ఇది జరుగుతుంది. సుషుమ్ననే సూత్రాత్మకి ప్రతీకగా మన శరీరంలో ఉంది అని మహాత్ములు చెప్తారు. కాబట్టి ఈ సూత్రాత్మ ద్వారా ఆత్మశక్తి మెదడు కణాలని మనస్సు ద్వారా చేరుకోవడం అనేది ఇంకొకటి జరగాలి. ఇదంతా కూడా మనకు ఈ పైన చెప్పుకున్నదంతా కూడా అంటే ఈ మెదడు కణాలన్నీ కూడా సూత్రాత్మ ద్వారా ఆత్మ యొక్క చైతన్య శక్తి ఏదైతే ఉందో అది మనస్సు ద్వారా పడటం, ఈ మొత్తం ప్రాసెస్ ఏదైతే ఉందో అదంతా కూడా పతంజలి యోగ సూత్రాల్లో స్వామి మనకు ఇచ్చారు. కాబట్టి పతంజలి యోగ సూత్రాలు ఇట్స్ ఎ టెక్స్ట్ బుక్ ఫర్ ఎనీబడి. అంటే మొట్టమొదటి ఇప్పుడే మొదలుపెట్టిన వాడి నుంచి పరమ గురువు వరకు కూడా ఎప్పుడు కూడా అందరికీ అది టెక్స్ట్ బుక్. ఈ సూత్రాల్లో మనకు మనస్సు కంట్రోల్ చేసుకోవడం, కోరికల శరీరాన్ని అదుపులో ఉంచుకోవడం, అలాగే వ్యక్తి అసలు నేనుతో సంబంధం ఏర్పరచుకోవడం, నేను అంటే ఈ భౌతికమైన శరీరము లేకపోతే కోరికల శరీరము మనస్సు ఇవి కాకుండా నేను పరమాత్మ అంశిని, నేను అంటే ఈజ్ ఈక్వల్ టు గాడ్ అనే స్వస్వరూప స్థితి ఏదైతే ఉందో దాన్ని తెలుసుకోవడానికి మనకు పతంజలి యోగ సూత్రాలు ఇచ్చారు. ఈ తలలో ఉన్న వెలుగు మనకు రావటం వల్ల కొన్ని తెలుస్తాయి. అది ఏంటంటే మూడు రకాల జ్ఞానం వస్తుందట. జ్ఞానం కూడా చాలా రకాలు ఉంటుంది. అంటే కాలేజీలో పాఠాలు చెప్పడానికి జ్ఞానం, దాంట్లో కూడా కెమిస్ట్రీ చెప్పే వాళ్ళకి కెమిస్ట్రీ జ్ఞానం, ఫిజిక్స్ వాళ్ళకి ఫిజిక్స్, మ్యాథ్స్ వాళ్ళకి మ్యాథ్స్, సైన్స్ వాళ్ళకి, ఇలా రకరకాలుగా ఉంటుంది. అలాగే ఈ తలలో వెలుగు, ఈ సాధన, ఇవన్నీ జరగటం వల్ల వ్యక్తికి ఏమి తెలుస్తుంది, ఇవన్నీ ఉపయోగం ఏంటండి, ఇవన్నీ తెలుసుకుని నాకు లాభం ఏంటి అనే ప్రశ్న ఎప్పుడు ఉంటుంది. దానికి ఆన్సర్ ఏంటంటే తనలోనివి ఏవైతే ఉన్నాయో అవి పనికిరానివా, ఇదేంటి ఇంత పనికిమాలిన ఆలోచనలు ఉన్నాయా నాకు ఇంతకాలం అని వాడికి తెలుస్తుంది. ఇదివరకు తెలియదు, అవి చాలా గొప్ప ఆలోచనలు అనుకుంటాడు వాడు. ఇవాడు అది తెలుస్తుంది, అవతల వాడిని ఎలాగన్నా మోసం చేసి 100,000 రూపాయలు సంపాదించాలి అనుకున్నాడు ఇదివరకు. అలా చేస్తే చాలా గొప్పగా ఫీల్ అయ్యేవాడు. ఇప్పుడైతే ఈ ధ్యానం లేదా గాయత్రి గారు గారు లేదా మిషనార్కి ఇలాంటివి పరిచయం అయిన తర్వాత అలాంటి పని చేయటం ఎంత తప్పు వాడికి అర్థమవుతుంది. తనలో ఇలాంటి పనికిమాలిన ఆలోచనలు ఉన్నాయన్నమాట, అబ్బో ఇలా చేయకూడదు అని తెలుస్తుంది. సో ఒక రకమైన జ్ఞానం అది అజ్ఞానము ఇదివరకు ఉన్నది అని చెప్తుంది. రెండోది ఏంటంటే ఇదివరకు మనం చేసిన పనుల్లో అప్రశస్తమైనవి ఉన్నాయి. అంటే వీడు నోటోరియస్ అనుకుందాం, నోటోరియస్ అంటే చాలా చెడ్డ పేరుంది సమాజంలో. ఇప్పుడు అదే చెడ్డ పేరు అంతా పోయి మంచి పేరు వస్తుంది. కానీ ఎప్పుడొస్తుంది మంచి పేరు కోసం చేయడు వీడు, ఆ చెడ్డ పేరు ఎప్పుడైతే పోతుందంటే ఎప్పుడు పోతుందంటే ఆ అప్రశస్తమైన ఎప్పుడు పోతాయంటే వీడు ఈ రకంగా ధ్యానం చేసుకుంటూ ఈ పైన చెప్పుకున్న మూడు రకాల పద్ధతులు పాటిస్తుండటం వల్ల తనలో ఇలాంటి అన్వర్ధీ యాటిట్యూడ్ ఉందా, అప్రశస్తమైన ఆలోచనలు ఉన్నాయి నాకు అని అనిపిస్తుంది, అవి వదిలేస్తాడు. మూడో ఏంటంటే వాడిలో ఉన్న లిమిటేషన్స్ ఏంటో తెలుస్తాయి. ఇదివరకల్లా నేను అంతటి వాడిని ఇంతటి వాడిని ఏదన్నా చేసేయగలను, నాకు ఎవరు ఐఆమ్ మోనార్క్, నేను అంతటి వాడిని, నేను తలుచుకుంటే ఏదన్నా చేయగలను, ఇలా కొందరు అంటుంటారు. ఎప్పుడైతే వీడు సాధన చేస్తాడో అప్పుడు వాళ్ళు ఉన్న లిమిటేషన్స్ పరిమితులు అన్ని అర్థమయ్యి అప్పుడు తన యొక్క అసలు పాత్ర ఏమిటో తెలుస్తుంది, తెలుసుకుని దాన్ని పాటించడానికి ప్రయత్నం చేస్తాడు. కాబట్టి మనలో ఉన్న లోపాలు గురువు ఎప్పుడూ ఎత్తి చూపడు, గుర్తు పెట్టుకుందాం. నీలో కోపం ఉందా అది తగ్గించుకో అని ఎప్పుడు అండవు. నువ్వేంటి నువ్వు అలా బిహేవ్ చేస్తే వాళ్ళతో అండవు. అదేంటి చెప్పచ్చు కదా, గురువు గారే కదా, మాస్టరే కదా, చెప్పచ్చు కదండి, చెప్పరు. ఎందుకు చెప్పరు అనే దానికి ఆన్సర్ ఏంటంటే ఎవరంటే వాళ్ళవి తెలుసుకోవాలి. కోపం ఉందని మనకు తెలుసు, పక్కవాడు ఎందుకు చెప్పాలి అసలు, దాంట్లో గురువు ఎందుకు చెప్తాడు, అసలు టైం వేస్ట్ చేసుకోడు. అలాంటి విషయాల్లో వాళ్ళు తలదూర్చరు. ఇది గుర్తుపెట్టుకుంటూ ఆ లిమిటేషన్స్ అప్రశస్తమైనవి పనికిరానివి ఏవైతే ఉన్నాయో అవి మనకు తెలియటంతో పాటు ఈ వెలుగు దేనికి గుర్తు అంటే మనం ఒక మార్గాన్ని ఎంచుకున్నాము, ఆ మార్గములో వెళ్తున్నాము అని తెలియటానికి అది గుర్తు. మార్గం అంటే ఏం చేస్తాం, ఇక్కడ నుంచి ఢిల్లీ వెళ్ళాలి, ఇక్కడ నుంచి హరిద్వార్ వెళ్ళాలి గురువు గారి ఆశ్రమానికి. అంటే దానికి ఒక వే ఉంటుంది కదా, ఎలా వెళ్ళాలంటే ఫ్లైట్లో వెళ్ళొచ్చు, రైళ్ళు వెళ్ళొచ్చు, బస్సులు వెళ్ళొచ్చు, నడిచి కూడా వెళ్ళొచ్చు సార్. ఇక్కడి నుంచి హరిద్వార్ వరకు నడిచి వెళ్ళొచ్చు కావాల్సింది కదా, ప్రపంచం అంతా నడిచి వెళ్ళొచ్చు. శంకరాచార్యుల వారు ఇండియా మొత్తాన్ని 3 సార్లు నడిచి వచ్చారు, మొత్తం 4 సార్లు. అలా మనం కూడా కావాలంటే నడవచ్చు, ఎలాగన్నా వెళ్ళొచ్చు. దాన్ని పార్ట్ ఆ పార్ట్ తెలుస్తుంది, తనలోని వెలుగు మార్గం తెలిసింది అన్నదాని గుర్తు. మరి నిజంగా ఈ వెలుగు కనిపించిన తర్వాత ఏం చేయాలి, తనలో వెలుగు కనిపించింది ఇప్పుడు ఏం చేయాలి, అక్కడ కాపీ అసలు తలలో వెలుగు కనిపించే ముందు కొన్ని జరుగుతాయి అవి తెలుసుకుందాం. ఏం జరుగుతాయంటే అసలు తలలో వెలుగు ఎలా వస్తుందో మళ్ళీ ఒకసారి గుర్తు తెచ్చుకుందాం. రోజు మానకుండా ధ్యాన విధానం వల్ల వస్తుంది, ధ్యానం చేసుకోవడం వల్ల వస్తుంది. ఈ తలలో వెలుగు మామూలు కళ్ళకు కాకుండా మానసికంగా కనిపిస్తుంది. కళ్ళు మూసుకుని మనం మనకి ఇచ్చిన ధ్యానం చేసుకుంటుంటే మొట్టమొదట మన రంగు ఏంటో మనకు తెలుస్తుంది, ఎవరి రంగు వాళ్ళకు తెలుస్తుంది. కానీ మన రంగు గురువుకి తెలుస్తుంది, మనలో ఉన్న రంగు గురువుకి తెలిసి దానికి తగ్గ ధ్యాన విధానం ఇస్తాడు. ఇది అకల్ట్ మెడిటేషన్ అనే పుస్తకం ఉంది, దాంట్లో మనకు వస్తుంది. మళ్ళీ దీంట్లో 4 రకాల రంగులు ఉంటాయి. ఎవరికైనా సరే ఈ భూమి మీద ఎవరైనా సరే ఎక్కడున్నా సరే ఎక్కడ పుట్టినా సరే 4 రకాలుగానే ఉంటారు. చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మ విభాగశః, మన గుణ కర్మ విభాగాలు బట్టి ఈ రంగు ఉంటుంది. రంగు బట్టి గుణకర్మ విభాగాలు చేయలేదు, గుణకర్మ స్వభావాలు బట్టి రంగు ఉంటుంది. మన గుణం ఏంటి, మనం ఏం చేస్తున్నాం, ఏం కర్మ చేస్తున్నాం, మన స్వభావం ఏంటి, తేలి స్వభావం ఏంటి, ఎప్పుడు కొట్టడమే స్వభావం. పులి స్వభావం ఏంటి, ఆకలేసినప్పుడు మీద పడి మింగేస్తుంది. పాము స్వభావం ఏంటి, కాటేస్తుంది. మనిషి స్వభావం ఇవన్నీ చేస్తాం. మనిషి అంటూ ఒక స్వభావం ఉండాలి, కానీ వాడు ఈ జంతు లక్షణాలతో పుట్టి బయటకు వచ్చాడు కాబట్టి ఇంకా జంతు లక్షణాలతోనే పెరుగుతున్నాడు కాబట్టి మనిషి లక్షణాలు ఇంకా అలవాటు చేసుకోలేదు కాబట్టి ఈ 4 రకాల్లో 4 రంగులు కనిపిస్తాయి. దాంట్లో మొదటిది ఎరుపు రంగు. మొదటిది ఎరుపు రంగు ప్లస్ నలుపు రంగు కలిసిన ఒక రంగు అనమాట. ఎరుపు నలుపు కలిస్తే ఎలా ఉంటుంది, మీరు మ్యాన్ విజిబుల్ ఇన్విజిబుల్ అని చెప్పి ఈ థియోసాఫికల్ సొసైటీలో ఒక పుస్తకం ఉంది, దాంట్లో కొన్ని కలర్ ఫోటోస్ వేస్తాడు, కలర్ ప్లేట్స్. ఆ ప్లేట్స్ చూస్తే అర్థమవుతుంది మనిషి ఎరుపు నలుపు ఉంటే పిచ్చి కోపం ఉందన్నమాట. వాడి బీస్ట్లీ నేచర్ అంట, కోపంతో పాటు బీస్ట్లీ నేచర్. ఈ నలుపు చుక్కలు అక్కడక్కడ ఉంటాయి, ఎర్రటి ఎరుపు కనిపిస్తుంది. గళ్ళు మూసుకుంటే వాడికి ధ్యానంలో అదే కనిపిస్తుంది మనకు. అప్పుడు గురువు ఏం చేస్తాడంటే వాడికి ఒక ధ్యాన విధానం ఇస్తాడు. ఇచ్చిన తర్వాత రోజు మారకుండా చేసుకోరా అబ్బాయి అంటే, అప్పుడు ఆ రంగు కాస్త మారి కొంచెం ఎలాగ మారుతుందంటే, మందార పువ్వు ఎరుపు ఎలా ఉంటుందో ఆ ఎరుపులోకి వస్తుంది. అంతకుముందు నెత్తురు లాంటి ఎరుపు ఉంటుంది వాడికి, అక్కడక్కడ నల్ల చుక్కలు ఉంటాయి. అట్నుంచి ఆ ఎరుపు రంగు మారి మందార పువ్వులాగా కానీ దానిమ్మ పువ్వు ఆ రంగు ఉంటుంది దాంట్లో కానీ మారుతుంది. దాన్నే అరుణం అరుణం అంటాం. ఆ రంగు అరుణం, తెల్లారుజామునే సూర్యుడు కిరణాలు ఒక రకమైన రంగులో ఉంటాయి. దాన్ని అరుణవర్ణం అది ఎరుపు, అది దాంట్లోకి మారుతాడు. అలాగే రెండో రంగు ఏంటంటే ఎరుపు నలుపు కాకుండా ఎరుపు. ఆ ఎరుపు సాధన చేయగా చేయగా బంగారు రంగంలో రంగులోకి మారుతుంది హిరణ్యవర్ణం. అమ్మవారి పేర్లలో మొదటిది అరుణం కరుణా తరంగితాక్షి అని మనకు ధ్యాన శ్లోకం ఉంటుంది. భత పాశాంకుశ పుష్ప బాణ చాపాన్, ఈ నాలుగు ధరించిన అమ్మవారు కరుణాతరంగా ఆవిడ అరుణవర్ణంలో ఉంది అంటాం. అందుకని మొట్టమొదటి ధ్యానంలో నలుపు ఎరుపు కలిసిన వాడు కొంతకాలం ధ్యానం చేయగా చేయగా వాడి మనస్సుకి, అంటే మనస్సుకి ఉన్న కన్నుకి, మెంటల్ ఐ అంటాం, మెంటల్ లైట్ అంటాం వచ్చింది. అంతే తప్ప ఫిజికల్ లైట్ కాదు. ఇది కళ్ళు మూసుకుని ధ్యానం చేస్తుంటే ధ్యానంలో మన కంటికి కనిపి ధ్యానంలో కనిపించేది మనస్సుకి ఆ రంగు అరుణవర్ణంలోకి మారుతుంది. నలుపు ప్లస్ ఎరుపు ఉన్నది, అలాగే ఎరుపు ఉన్నది మెల్లిమెల్లిగా హిరణ్యవర్ణం అంటే బంగారు రంగులోకి వస్తుంది. శ్రీ సూక్తంలో మొట్టమొదట హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణ రజతస్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ. అమ్మవారి రంగు హిరణ్యవర్ణాం అని చెప్తారు. కాబట్టి సాధనలో మనకు అమ్మవారి రంగు వస్తుంది మొదట. అలాగే మూడోది ఏంటంటే బూడిద రంగు వస్తుంది. ఈ బూడిద రంగు వస్తే ఎప్పుడు కూడా వీడు స్టెబిలిటీ అనేది ఉండదు వీడి జీవితంలో. అనిశ్చితత్వం అనేది ఏదైతే ఉందో అది వాడి జీవలక్షణం అనమాట. స్టెబిలిటీ రావాలి వీడికి. అందుకని ఏం చేస్తాడు గురువు ఏం చేస్తాడంటే వాడికి ఒక ధ్యాన విధానం ఇస్తాడు. దానివల్ల ఆ బూడిద రంగు మెల్లిమెల్లిగా పోయి స్టెబిలైజ్ అయ్యే రంగులోకి మారుతుంది. అది నీలం. బూడిద రంగు అంటే సిమెంట్ కలర్ గుర్తు తెచ్చుకోండి. సిమెంట్ కలర్ నుంచి మెల్లిగా నీలం రంగులోకి, ఆకాశ నీలంలోకి వస్తుంది. ఆ తర్వాత చివరిగా ఆకుపచ్చ రంగు. ఈ ఆకుపచ్చ రంగు బాగా ముదురాకుపచ్చ, లేకపోతే కాపర్ సల్ఫేట్ అంటే రాగి, మనం రాగి చెంబు ఉందనుకోండి అది అక్కడక్కడ కిలువు పడుతుంది. కిలువు పడినప్పుడు కొంచెం గ్రీన్ కలర్ వస్తుంది దాని మీద. అలాంటి చెత్త రంగు కాకుండా, అలాంటి చెత్త ఆకుపచ్చ కాకుండా, ఆకుపచ్చలోంచి రామం పీత కౌశేయవాసం, రాముడు దూర్వాదల శ్యామం, రాముడికి దూర్వాదల శ్యామం అని ఒక నామం ఉంటుంది. అంటే లేత ఆకుపచ్చ రంగు ఎలా ఉంటుందో అలా ఉంటుంది. అలాంటి రంగులోకి మారుతుంది ఈ ఒక రకమైన చెత్త రకమైన ఆకుపచ్చ నుంచి, ముదురాకుపచ్చ నుంచి మంచి లేత తులసి ఆకు కానీ ఒక లేత గడ్డి కానీ ఎలా ఉంటుందో అలాంటి రంగులోకి మారుతుంది. ఈ నాలుగు రకాల వర్ణాలే సృష్టిలో అందరికీ ఉన్నాయి. ఇంకా వాడు ఏ కులం మతం అనేది తీసిపడేసి ఈ నాలుగు రకాల వర్ణాలతోనే గురువు వాళ్ళని గుర్తిస్తాడు. అంతేగాని మీరు ఓహో ఫలానా మీరు ఏం చేస్తుంటారు మీ అన్ని పాటిస్తారు ఇలాంటివి అడగడం. ఆ రంగుకు ఆయనకు కనిపిస్తుంది కాబట్టి ఆ రంగుకు తగ్గ ధ్యాన విధానం సాధన విధానం అన్ని ఇస్తారు. ఇవన్నీ చేయటం వల్ల ఏమవుతుందంటే సాధన బాగా పరిపక్వం అవుతున్నప్పుడు ఈ రంగులన్నీ పోయి మొట్టమొదట తలలో పెద్ద వెలుగు వస్తుంది. ఆ తలలో వెలుగు మన అభిప్రాయాలు బట్టి ఉంటుంది. మాస్టర్ ఏమంటారంటే ఇంకేమేస్తారు, ఒక క్రిస్టియన్కి కనిపిస్తే శిలువలాగా కనిపిస్తుంటారు వెలుగు, ఒక మామూలు హిందువుకి కనిపిస్తే ఒక జ్యోతిలాగా కనిపిస్తుంటారు, అదే విష్ణు భక్తుడైతే విష్ణువు చేతిలో చక్రంలాగా కనిపిస్తుంది, శివుడైతే ఆయన చేతిలో శూలంలాగా కనిపిస్తుంది. అలాగా ఎవరి మత నమ్మకాలు బట్టి వాళ్ళకి ఆ వెలుగు కనిపిస్తుంది. కానీ అది ఏది కాదు, అది వెలుగు అంతే. వెలుగు ఎలాగా ఉండదు, వెలుగులా ఉంటుందంటే ఆ తర్వాత తర్వాత ఇంకా ఈ రంగులన్నీ పోయి బయట లోపల అంతా కూడా ఒకే వెలుగు ఉంటుంది, తెల్లటి వెలుగు ఉంటుంది. మొదట ఆ తెల్లటి వెలుగు కూడా పోయి వెలుగుగా ఉంటుంది. ఈ తెల్లటి వెలుగు వెలుగు పోయి ఒకలా ఉండటం అని అంతా మీరు చదివితే లాహిరి మహాశయులు ఆయన సాధన చేసుకుంటూ చివరి చివరిలో ఆ వెలుగు గురించి డిస్క్రైబ్ చేస్తారు. ఆ డిస్క్రైబ్ చేయటంలో అది సంధ్యా సమయంలో ఎలా ఉంటుందో, అది పగలు కాదు, రాత్రి కాదు, వెలుతురు కాదు, చీకటి కాదు, క్లియర్గా ఉంటుంది. ఆయన కోరంకి దక్షిణామూర్తి గారు ట్రాన్స్లేట్ చేసిన పుస్తకం ఉంది చూడండి, దాంట్లో ఈ వెలుతురు గురించి చెప్తారు. అక్కడ నేను శివుణ్ణి చూశాను, నేను శివుణ్ణి, మై శివ పరమాత్మహు అంటారు ఒకట. అలాగే నేను విష్ణువుని, లేక నేను ఇలాగ కాళిని, ఇలాగ వరుసగా హీ ఐడెంటిఫైస్ హిమ్సెల్ఫ్ విత్ ఆల్ ది గాడ్స్. అలాగా ఈ మూర్ధ జ్యోతి ఏదైతే ఉందో, తలలోని వెలుగు ఏదైతే ఉందో, వాటిల్తో అవన్నీ చూడొచ్చు. అవేమీ కాకుండా ఊరికే తల లోపల తల బయట అంతా కూడా సంధ్యా సమయంలో ఏ వెలుగు ఉంటుందో ఆ వెలుగు మన తలలో మన తల బయట అంతా నిండి ఉంటుంది. ఈ సంధ్యనే ఆరాధిస్తాను అంటాడు ఎవరు, దత్తస్వామి, దత్తాత్రేయ స్వామి ఏమంటారంటే నేను సంధ్యను ఆరాధిస్తాను. సంధ్య అంటే ఎవరు అంటే రేణుక, రేణుక అంటే ఎవరు, జమదగ్ని భార్య, జమదగ్ని భార్య గారు అంటే అదొక పేరు మామూలుగా అయితే జమదగ్ని భార్య, జమదగ్ని అనే ఋషి భార్య గారు పేరు రేణుక, రేణుకాదేవి. తెలంగాణలో బాగా ఉంటుంది ఎల్లమ్మ అని, నల్ల పోచమ్మ, ఎర్రపోచమ్మ ఉంటుందో లేదు తెలియదు కానీ నల్ల పోచమ్మ అని చాలా చోట్ల చెప్తారు, రేణుక ఎల్లమ్మ అని అంటారు. అలాగే ఏక వీర, ఒక్క తలకాయ ఉంటుంది, అంటే జమదగ్ని తల. ఈ పరశురాముడు బయటికి వెళ్ళినప్పుడు కార్తవీర్యార్జునుడు కొడుకులు వాళ్ళందరూ వచ్చి ఆశ్రమం అంతా చంద్రవందనం చేసేసి ఆయన చంపేస్తారు. చంపేసిన తర్వాత 21 సార్లు అరుస్తుంది ఆవిడ, అరిస్తే అప్పుడు పరిగెట్టుకొస్తాడు అడవిలోంచి, వచ్చి చూసేసరికి అంతా చాలా గందరగోళం అయిపోతుంది ఆశ్రమం. అప్పుడు ప్రతిజ్ఞ చేస్తాడు, నేను 21 సార్లు తిరిగి ఈ దుష్ట రాజులందరినీ చంపేస్తానని. అప్పుడు ఏం చెప్తుందంటే తల్లి, నాయన మీ నాన్నగారిని నన్ను ఈ కావిళ్ళలో కూర్చోబెట్టుకో, ఎక్కడ నీకు ఇక్కడ ఆగు అనిపిస్తుంది అక్కడ మా దహన సంస్కారం చేయి, నాకు కూడా చితి పేరు చేసి దాని మీద కూర్చోబెట్టే నన్ను చెప్తుంది. ఇదంతా సరే అంటాడు పరశురాముడు. తీసుకువెళ్తే ఆ సహ్యాద్రి అటు వెళ్ళినప్పుడు ఎక్కడైతే దత్తస్వామి ఉంటాడో ఆ ఏరియాకి వెళ్ళినప్పుడు ఇంకా ఆగు ఇక్కడ అనిపిస్తుంది. అనిపించినప్పుడు అప్పుడు స్వామి కనిపించి దత్తాత్రేయ స్వామి పరశురాముడికి చెప్తారు, నేను ఆరాధించేది ఈ సంధ్యనే, సంధ్య అంటేనే మీ అమ్మగారు రేణుకే అని చెప్తారు. ఇదంతా మనకు డిస్క్రిప్షన్ ఎందుకు చెప్పుకుంటున్నామంటే మన తలలో ఉన్న వెలుగు అది చీకటి కాదు, వెలుగు కాదు, బ్రహ్మాండమైన వెలుగు, తెల్లటి వెలుగు కాదు, సంధ్యా సమయంలో ఉండే వెలుగు. అందుకని మనం సంధ్యావందనం చేయటం అనేది సంధ్యావందనంలో ఉన్న రహస్యం అని ఇది తెలుసుకుంటూ ఈ వెలుగుని గురువులు చూస్తారు. ఈ వెలుగు వల్ల ఉపయోగం ఏంటంటే మాస్టర్స్ కెన్ బి కాంటాక్టెడ్ వెన్ ఎ పర్సన్ అటైన్స్ దిస్ స్టేట్ ఆఫ్ మెడిటేషన్ వేర్ హీ కెన్ ఫైండ్ హిస్ లైట్ ఇన్ ద హెడ్. ఈ తలలో ఉన్న వెలుగు ఏదైతే ఉందో మూర్ధజ్యోతి వల్ల సిద్ధ దర్శనం అవుతుంది అని పతంజలి యోగ సూత్రాల్లో ఉంటుంది. సిద్ధులు ఆ ప్లేన్లో ఉంటారు. మాస్టర్ జ్వాలాకులు గారు ఏం చెప్తారంటే ఈ మూర్ధజ్యోతి అనేది తలలో ఉన్న వెలుగు అనేది మన మనస్సు దాటి బుద్ధి తలల్లో ఉంటేనే జరుగుతుంది. మనస్సు అంటే మన మన ఆశయాలు, మన కోరికలు, మన ఆలోచనలు, మన ఇష్టాయిష్టాలు, మన సంబంధ బాంధవ్యాలు ఇలాంటివన్నీ వదిలేసి అంతకంటే పరిస్థితికి వెళ్ళినప్పుడు కనిపిస్తుంది తప్ప మామూలుగా ఉండదు. అలాంటి స్థితిలో ఉండాలి, ఉంటేనే తప్ప గురువులు మనకు కాంటాక్ట్లోకి రారు. ఇలాంటి స్థితిలోకి వెళ్ళిపోయి మనం ధ్యానంలో ఆ తలలో ఉన్న వెలుతురుని చూస్తూ ఉన్నప్పుడు గురువులు మనల్ని కాంటాక్ట్ చేస్తారు. నాకు కనిపించవచ్చు గురువులు అని ఎవరన్నా మనసులో గట్టిగా అనుకున్నాను అనుకోండి, తప్పకుండా కనిపిస్తారు మీ అందరికీ, వింటున్న మీ అందరికీ కూడా. మీరందరూ కూడా రోజు మానకుండా ధ్యానం చేసుకుంటే, ధ్యానం చేసుకుంటూ చేసుకుంటూ ఇప్పుడు చెప్పిన నాలుగు రంగులు మీకు కనుక మీ కళ్ళకు కనిపిస్తుంటే ఆ కలర్ మెల్లిమెల్లిగా మారి ఎరుపు నలుపు ఏమో దానిమ్మ పువ్వు రంగులోకి మారుతుంది, లేకపోతే మందారంలోకి మారుతుంది. ఒట్టి ఎరుపు అయితే ఏమో బంగారు రంగులోకి మారుతుంది. బూడిద రంగు కనిపిస్తుంటే అది నీలంకి మారుతుంది. అలాగే ఆకుపచ్చ కనిపిస్తే అది లేత ఆకుపచ్చ రంగులోకి మారుతుంది. ఈ రకంగా మారిన తర్వాత మన తలలో తెల్లటి వెలుగు కనిపిస్తుంది. తెల్లటి వెలుగు అంటే నిజంగా పాల లాంటి తెల్లటి వెలుగు. ఆ పాల లాంటి తెల్లటి వెలుగు కూడా పోయిపోయి అది వెలుతురు కాదు, చీకటి కాదు, అలాంటి సంధ్యలో ఉన్న వెలుగు కనిపిస్తుంది. ఆ వెలుగులో పరమ గురువులు సిద్ధ పురుషులు ఆ సాధకుడిని సంబంధం పెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తారు సాధకుడితోటి. అలాగ మనం గురువుల్ని కలవచ్చు, వాళ్ళు ఎక్కడన్నా ఉండొచ్చు, మనం ఎక్కడన్నా ఉండొచ్చు, వాళ్ళతో కలిసి మనం పనిచేసే ప్లేన్ అంటే ఒక చేతనత్వ స్థాయి అది, అది మనం సాధిస్తాం మెడిటేషన్ వల్ల. సాధన మెడిటేషన్ ఎందుకు చేసుకోవాలంటే ఎందుకు చేసుకోవాలి, ఇలా చేసుకోవటానికి మనకు ఒక వ్యక్తులే ఉండాలి సాధన చేసుకుంటాం నిజమే. అసలు సాధన చేసుకోవాలంటే మనలో గురువు చూసేది ఏంటంటే ఇంత సాధన చేసినా కూడా ఈ మోటివ్ ఏంటి, అసలు ఏ మోటివ్తో చేస్తున్నాడు, ఇది సెల్ఫ్లెస్ గా వోల్టేజ్ లెవెల్స్ సెల్ఫ్లెస్ గా చేస్తున్నాడా, ఏమన్నా కోరికలు తీర్చుకోవడానికి చేస్తున్నాడా. నాకు ఫలానా పోస్ట్ రావాలి, ఇంద్ర పదవి రావాలి నాకు, లేకపోతే ఇప్పుడు నహుషుడు అనే ఒక అతను ఉన్నాడు. నహుషుడు ఏం చేశాడు, ఇన్ని యజ్ఞాలు చేస్తే ఇంద్ర పదవి 100 యజ్ఞాలు చేస్తే ఓ చేసేసామన్నాడు, ఇంద్ర పదవి సాధించాడు. ఇంద్ర పదవి సాధించిన తర్వాత ఏమైంది, గర్వం వచ్చింది. గర్వం వచ్చి ఇంద్రుడు భార్య కూడా నా భార్య, ఎందుకంటే నేనే ఇంద్రుడిని ఇప్పుడు, తప్పు కదా, ఇది ఒక పోస్ట్ అంతే. వెంటనే ఏం చేశాడు, పాము అయ్యి కింద పడ్డాడు. ఆ కథ ఒకవేళ మీకు తెలియకపోతే చెప్తాను. ఇంద్ర పదవిలో కూర్చుని ఇంద్రుడు భార్య కబురు పంపుతాడు, నేనే ఇంద్రుడిని, నువ్వు నా భార్యవి రా అని. ఆవిడ దాని నుంచి తప్పించుకోవాలంటే అడిగితే గురువు చెప్తాడు బృహస్పతి గారు, నేను ఆలోచిస్తాను, ఈ లోపల నెల రోజులు టైం అడుగు, నేను ఒక వ్రతంలో ఉన్నాను, అది అయిన తర్వాత చూద్దామని. ఈ నెల రోజుల్లోగా ఈ లోపల ఏం చేశాడు ఈ నహుషుడు, నేనే అక్కడికి వెళ్తాను నడవండి అని చెప్పి ఒక పల్లకి మాట్లాడుకుని ఆ పల్లకిలో బోయల్ని రమ్మంటే ముగ్గురు వచ్చారు, నాలుగో వాళ్ళు చెడు. ఆ నాలుగో వాడు కనపడకపోతే ఎదురుగొండ సప్తమహర్షుల్లో అగస్త్యుడిని బోయి మొయ్యి బో ఆ పల్లకి మొయ్యి నువ్వు బోయిగా అని అడుగుతాడు. ఆయన పొట్టివాడు మిగతా ముగ్గురు కంట, అది కాస్త పల్లకి ఇలాగ కిందకి పైకి ఊగుతుంది. ఊగుతుంటే సరిగ్గా నడు అని అంటానికి సంస్కృతంలో సర్ప సర్ప అని ఈ నహుషుడు అన్నాడు. అంటే అప్పుడు వెంటనే అగస్త్యుడి కోపం వచ్చి సర్పో భవతి అన్నాడు, అంటే నువ్వు సర్పం కా అన్నాడు. వెంటనే నహుషుడు పాము అయిపోయి కింద పడ్డాడు అని ఆయన కాళ్ళ మీద పడి, క్షమించండి స్వామి, నన్ను ఇలా పాముగా చేశారు ఏంటంటే నువ్వే చేసుకున్నావు, నేనేం చేశాను, ఇంకొకటి భార్యను నువ్వు ఆశించావు అందుకని నీకే కర్మ పట్టింది, నేనేం చేయను. అప్పుడు కాళ్ళ వెళ్ళ పడితే ధర్మరాజు అని ఒకడు ఉంటాడు, యమధర్మరాజు కొడుకు, వాడి కొన్ని ప్రశ్నలు అడుగుతాను, వాడు సరైన సమాధానం చెప్తాడు. అతని నోటి వెంబడి ఆ ధర్మం విన్న తర్వాతే నువ్వు మామూలు స్థితికి వస్తావు, అంతవరకు నీకు ధర్మం తెలియదు కాబట్టి ఇలాంటి అధర్మ కార్యక్రమం చేసావు కాబట్టి నువ్వు పాము అయి పడి ఉండు అక్కడ అని శాపం పెడతాడు. అప్పుడు ఆ నహుషుడు ఏమవుతాడు, ఒక పెద్ద కొండ చిలువ అయ్యి అలా పడి ఉంటాడు. ఆ కొండ చిలువ నోట్లోకి వీళ్ళందరూ దొరికిపోతారు, ఎవరు భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు. అప్పుడు ఈయన వెళ్ళి ఎవరు ధర్మరాజు వెళ్ళి అతను అడిగిన ప్రశ్నలకి సమాధానం చెప్తే దానికి నహుష ప్రశ్నలు అని పేరు. ఇవన్నీ మనకు దీంట్లో వస్తాయి, నహుష ప్రశ్నలు అని భారతంలో వస్తాయి, చక్కగా అవి తెలుసుకోవాలి. కరెంటు పోయింది, కాసేపు ఆగాలి మీరు. కరెంట్ పోయింది ఇక్కడ. అయితే చెప్పాము క్లోజ్ చేసాను, మళ్ళీ చెప్పుకున్నాం. అలాగే 10:35 అయితే స్వస్తి ప్రజాభ్య పరిపాలయందాం న్యాయేణ మార్గేణ మహిం మహిషాహో బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.